ప్రేమ స్వరూపులారా. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా అందించిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయి ఉండండి.
సాయీశం దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం ముక్తి ప్రదాయకం సాయినాథం నమామి.
తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధమమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశిఝరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. ఈనాటి మన కార్యక్రమంలో ఇష్టలోపమే కష్టము అన్న అంశంపై శ్రోతలందరికీ సుపరిచితులైన శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్ గారు అందిస్తున్న ప్రత్యేక ప్రసంగాన్ని ఇప్పుడు విందాం.
సుఖములకు దుఃఖములు వెంటాడుతూనే ఉంటాయి. సుఖదుఖములు లేకున్నటువంటి ఒక మానవుడు ఈ జగత్తులో కానరాదు. కష్ట సుఖములు రెండు కలిసి ఉండు, దీని విడదీయ ఎవ్వని వశము కాదు. సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము, కష్టము ఫలించలేని సుఖం పడద్దు. ఈ సత్యాన్ని కూడా ఒక మెసేజ్ గా తీసుకుని జగత్తునకు చాటమని బోధించాడు. కష్టములో లేకుండా సుఖం యొక్క విలువ మనకు తెలియదు. చీకటిలో లేకుండా లైట్ యొక్క విలువ మనకు అర్థం కాదు. కనుకనే సుఖదుఖములు రెండింటినీ కూడా అందించి ఇందులో ఏది మానవునికి ప్రధానము, ఏది ఆధారము, ఏది అనిత్యము, ఏది అసత్యము అనేటువంటి సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు. కనుకనే మనం కష్టమును సహించాలి. కష్టమే మనకు సుఖాన్ని అందిస్తూ ఉండాలి. కష్టమే లేనటువంటి మానవునికి సుఖం అంటే ఏమిటో అర్థమే తెలియదు. కనుక కష్టాన్ని ఎదుర్కోవాలి, సుఖాన్ని సాధించాలి, జగత్తుకు అందించాలి, సుఖము లేనటువంటి వారికి సుఖాన్ని చేకూర్చాలి. ఈ విధమైనటువంటి ప్రతి చిన్న కార్యం నందు కూడాను దైవ సందేశంగానే విశ్వసించి, దైవ ఆదర్శంగానే విశ్వసించి ఈ సందేశాలు జగత్తునకు చాటాలి. మానవుడా, ఈ జగత్తు నుండి ఎన్నో రకములైనటువంటి సుఖములు అనుభవిస్తున్నావు. ఈ అన్ని సుఖముల్లో కూడా నీవు గుర్తించినటువంటి సుఖం ఏమిటి? నీవు సాధించిన సుఖమేమిటి? నీవు అనుభవించిన సుఖమేమిటి? సుఖముకు నీవు అందించిన సుఖమేమిటి అని విచారణ చేస్తే ఏమీ తేలదు. పుట్టినప్పటి నుంచి కూడా అనేక దుఃఖములతో బాటపడుతున్నాడు, కానీ ఈ దుఃఖములు అంటే సుఖమున్నదనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. ఏ సుఖము? దేహ సుఖమా లేక మెంటల్ సుఖమా? కాదు కాదు, ఆత్మ సుఖము. ఈయనే శాంతి అని ప్రబోధిస్తూ వచ్చాడు.
జీవితము పవిత్రమైనటువంటిది.
లైఫ్ ఇస్ ప్రెషియస్ అండ్ సీక్రెట్.
చాలా విలువైనటువంటిది.
ఇట్స్ ఇన్వాల్యుబుల్.
జీవించదగినటువంటిది.
అండ్ ఇట్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వర్త్ లివింగ్.
ఇట్టి విశ్వాసమును మానవుడు అభివృద్ధి పరచుకున్నటకై కర్మలను ఆచరించాలి.
In order to have this firm faith and conviction, man should perform activities or
actions. విశ్వసించిన విషయాలను ఆచరణలో ఉంచినప్పుడే విశ్వాసం కూడాను అభివృద్ధి నందుతుంది.
What you do in what you believe furthers your sense of faith and belief.
కష్టము సుఖము.
You talk about distress.
దరిద్రము శ్రీమంతము.
Talk of distress and joy, poverty and wealth.
విందలు స్తుతులు.
You talk about praise and calumny.
లాభము నష్టము.
Loss and gain.
ఇత్యాది గుణముల యొక్క కలగలిపే మానవ జీవితము.
దీస్ పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ మేకప్ మ్యాన్స్ లైఫ్.
మంచితో మనం చెడ్డను సాధించవచ్చు.
త్రూ గుడ్ వీ కుడ్ ట్రయంప్ ఓవర్ బ్యాడ్.
కష్టములు మన యొక్క ఓపికను బలపరుస్తున్నవి.
దీస్ డిఫికల్టీస్ స్ట్రెంగ్థెన్ అవర్ సెన్స్ ఆఫ్ పేషెన్స్.
దేశం యొక్క అభివృద్ధి నిమిత్తమై అనేక మంది మహనీయులు అనేక విధమైనటువంటి కష్టములను అనుభవిస్తూ వచ్చారు.
In order that this country might prosper, many great souls and beings have sacrificed a great deal.
Shrama leka labhamu ledu.
Without effort there is no benefit.
Kashtam leka sukhamu ledu.
Without distress there is no joy.
Kanukane nijamainatvanti yokka sukhamunu anubhavinchavalanna kashtamulaku manam guri kavalsi vastundi.
So in order to experience true comfort or joy, you have to trouble yourself.
Bharatiya pavitramaina charitralaina రామాయణ మహాభారతములందు కూడాను ఇలాంటి అనేక విధమైనటువంటి అనుభూతులను అందించుతూ మనము అనుభవిస్తూ వచ్చాం.
యు హావ్ టు ఫేస్ అప్ టు డిఫికల్టీస్. ఎనీ నెంబర్ ఆఫ్ ఇలస్ట్రేషన్స్ కుడ్ బి గివెన్ ఫ్రమ్ దీస్ ఎపిక్స్ ఆఫ్ రామాయణ ఆర్ మహాభారత టు ఇలస్ట్రేట్ దిస్ పాయింట్.
రాములు ప్రజాసేవ నిమిత్తమై, సత్య పరిపాలన నిమిత్తమై, ధర్మస్థాపన నిమిత్తమై అనేక విధములైనటువంటి కష్టములకు గురి కావలసి వచ్చింది.
రామ in order to rule over his people, in order to treat the path of truth and uphold the validity of dharma,
kaani elanti paristhiti endainanu idi kashtame aneetundi bhavamu tana hrudayamulo yematram kudanu kalugaledu.
Had to face up to many difficulties, but at no point of time did he feel, oh, this is very difficult.
Idi sukhamunuku oka sopanam ani kudanu bhavinchadu.
Rather he felt this is a stepping stone to success and comfort and joy.
Prajachyamamunaku idi oka pavitramainatvanti oka yagnamuga bhavistu vachadu.
He regarded this as a sacred yagna so that the people at large could be benefited.
Manavattumuloni divyatvanni prakatinchadaniki idi sariyainatvanti oka sadhananu kudanu bhavistu vachadu.
He also looked upon this as a sadhana wherein the divinity in man could be brought forth.
Ade vidhamugane మహాభారతం నందు కూడాను పాండవులు అనేక విధమైనటువంటి కష్టములకు కడగండ్లకు గురి అయి కట్టకడపటికి విజయాన్ని సాధిస్తూ వచ్చారు.
ఇన్ ద సేమ్ మేనర్ ఇన్ ద మహాభారత ద పాండవాస్ హ్యాడ్ టు ఫేస్ అప్ టు ఎనీ నెంబర్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్. దే హ్యాడ్ టు షెడ్ టియర్స్ బట్ ఇన్ ద ఎండ్ దే కేమ్ అవుట్ సక్సెస్ఫుల్.
బైబుల్ నందు కూడాను ప్రజారక్షణ నిమిత్తమై, సంఘ సేవా నిమిత్తమై తన యొక్క దేహముని శిలువకు అర్పితముగా ఉంచుకున్నాడు.
Or you take the case of the Bible. In order that he might bring succor and consolation to the people around, in order that he might serve the society around him, he had been crucified. He offered himself to be crucified.
Manchinandu janminchinatundi Ramakrishnadulu kudanu cheddanu sadhistu vacharu.
Even Rama and Krishna, who were born with plenty to go by, they had to suffer.
Kani cheddayandu puttinatundi Prahladudu kudanu మంచిని సాధిస్తూ వచ్చాడు.
ఆ ప్రహ్లాద హూ వాస్ బోర్న్ ఇన్ వెరీ విషియస్ సరౌండింగ్స్ హీ ఫైనలీ కేమ్ అవుట్ ట్రయంఫెంట్, గుడ్ ప్రివైల్డ్.
ఆదర్శ మూర్తులైనటువంటి పవిత్ర హృదయులు చేసిన ప్రతి క్రియందు కూడాను ఈ కష్టములు తప్పలేదు.
నౌ ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ దోస్ సేక్రెడ్ పీపుల్ హూ హ్యాడ్ ద నోబ్లెస్ట్ ఆఫ్ ఇంటెన్షన్స్, సచ్ సాక్రిఫైసెస్ హ్యాడ్ టు బి మేడ్.
ఓం శ్రీ సాయిరాం. అంబోధి స్థలతాం స్థలం జలధితాం, ధూళీలవ శైలతాం, మేరు మృత్కణతాం, తృణం కులిశతాం, వజ్రో తృణప్రాయతాం, వహ్నిహి శీతలతాం, హిమం దహనతాం, ఆయాతి యస్యేచ్ఛయా లీలాదుర్లలితాద్భుత వ్యసనినే దేవాయ తస్మై నమః. సర్వదేవతాతీత స్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకి అనంతకోటి ప్రణామాలు. రేడియో సాయి తెలుగు ప్రసార విభాగంలో ప్రత్యక్ష ప్రసారానికి మా శ్రోతలకి స్వాగతం. ఈనాడు మనం మాట్లాడుకోబోయే అంశం ఇష్టలోపమే కష్టము. ఈ వాక్యం వినగానే మనందరికీ వెంటనే స్ఫురించే చక్కటి ప్రబోధాత్మక గీతం స్వామి ఎప్పుడు పాడే సత్యధర్మము శాంతి ప్రేమలతో. అందులో కష్టసుఖములు కర్మలనకండి, మీ ఇష్టలోపమే కష్టమౌనండి అని కష్టము అన్న ఆ పదానికి చక్కటి నిర్వచనం స్వామి ఎంతో సరళంగా, క్లుప్తంగా, ఆప్తంగా అందించారు. అంతే కదండి, ఏదైనా ఒక సంఘటన గాని లేదా ఒక క్రియ గాని ఒక సన్నివేశాన్ని గాని మనం ఎదుర్కొన్నప్పుడు, అంటే అందులో మనం భాగస్వాములు అయినప్పుడు, మనకి గనక ఆ సన్నివేశం పట్ల అయిష్టత ఏర్పడిందనుకోండి, లేదా ఇష్టం లేకుండా ఉన్నామనుకోండి, ఒక రకమైన రెసిస్టెన్స్ డెవలప్ చేస్తాం, నాన్ యాక్సెప్టెన్స్. దాన్ని స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అది క్రమేణా మనకి ఒక బాధగా లేదా ఒక నొప్పిగా, అంటే పెయిన్, చాలా యాగని పెయిన్, కష్టంగా దాన్ని భావిస్తూ ఉంటాం. కాబట్టి ఇష్టము లేకపోతే అదే మనకి కష్టంగా మిగులుతుంది. అయితే కష్టాలు అనేవి మనుషులకి కాకపోతే మానులకు వస్తాయా అని తెలుగులో ఒక నానుడి ఉంది. నిజమే, కాని మానులకి జంతువులకి ఎవరి స్థాయిలో వాళ్లకి కష్టాలనేవి ఉంటూనే ఉంటాయి. అయితే మరి జంతువులు, మొక్కలు, లతలు, గుల్మాలు వీటన్నిటికీ కూడా వస్తాయి కష్టాలు, మనుష్యులకి వస్తాయి. ఈ ఇద్దరికీ భేదమేమిటి అంటే, ఆ కష్టాన్ని స్వీకరించే తరుణంలో లేదా కష్టాన్ని అనుభవిస్తున్న తరుణంలో మన స్పందన ఎలా ఉంది, దాని పట్ల మన రెస్పాన్స్ రియాక్షన్ కాదు, మనం రియాక్ట్ అవుతున్నామా రెస్పాండ్ అవుతున్నామా అన్న దగ్గర చూపించే వ్యత్యాసమే మనిషిని, మానవుణ్ణి ఎంతో ఉన్నత శ్రేణికి చెందిన ప్రాణిగా నిలబెడుతుంది, మిగిలిన ప్రాణుల కంటే కూడా. ఆ యునిక్నెస్, ఆ ప్రత్యేకత అనేది ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించే మార్గంలో మనం అవలంబించే పద్ధతిని ఎలా అనుసరిస్తున్నాం, ఏ దృక్కోణంలో దాన్ని స్వీకరిస్తున్నాం, దాన్ని ఎలా భావన చేస్తున్నాం, ఎలా ప్రతిస్పందిస్తున్నాం అనేదే మనిషిని ఒక ఉన్నతమైన పీఠం మీద నిలబెడుతుంది. ఒకసారి ఒక గురువుగారి దగ్గరికి శిష్యుడు వెళ్లేట. గురువుగారు, నేను భరించలేని కష్టాల్లో ఉన్నాను, వీటిని ఎలా తట్టుకోవాలో నాకు తెలియడం లేదు, మీరే ఏదైనా పరిష్కారం చూపించాలి అన్నట. వెంటనే ఆ గురువు ఏదో ఒక ఉపదేశపూర్వకంగా సమాధానం చెప్పకుండా, శిష్యుడు తనకు తానే తెలియజేసుకునేలాగా, తనకు తానే రియలైజ్ అయ్యేలాగా చిన్న ప్రయోగం చేయించాడు. ఒక పిడికడు ఉప్పు అతని చేతిలో పోసి, ఈ ఉప్పుని గ్లాసుడు నీళ్లల్లో కలిపి దాన్ని తాగు అన్నాడు. వెంటనే ఆ శిష్యుడు అలాగే గ్లాసుడు నీళ్లలో ఆ ఉప్పును కలిపి తాగాడు. చాలా చాలా కష్టపడ్డాడు తాగడానికి. చాలా ఉప్పగా ఉంది గురువుగారు, తాగలేకపోతున్నాను అన్నాడు. అంతే పరిమాణం గల ఉప్పు మళ్లీ ఇచ్చి, దీన్ని పక్కనే ఉన్న సరస్సులో కలుపునాయనా అన్నాడు. ఆ సరస్సులో కలిపాడు, ఆ నీళ్లు తాగాడు. అవి చాలా బాగున్నాయి గురువుగారు, అసలు ఉప్పు రుచే తెలియడం లేదు అన్నాడు. దీన్ని బట్టి నీకేమర్థమైంది అని అడిగితే, ఏముంది గురువుగారు, ఇవి గ్లాసుడు నీళ్లే, ఉప్పు ఎక్కువ కాబట్టి బాగా ఉప్పదనం తెలిసి భరించలేని బాధగా అనిపించింది, సరస్సు పెద్దది కదా, అంతే పరిమాణం గల ఉప్పు అందులో కలిపితే హాయిగా అందులో కలిసిపోయింది, ఏమాత్రం ఉప్పగా అనిపించలేదు, పెద్దగా బాధేమీ లేదు అని చెప్పాడు. అదే నాయన ఇందులో ఉన్న కిటుకు, నువ్వెప్పుడూ కూడా నీ కష్టాన్ని నీకున్న ఆ ఇరుకైన మనసుతో ఆలోచిస్తున్నావు, ఆ ఇరుక్కుగా ఉన్న హృదయంలోకి స్వీకరించడానికి ప్రయత్నిస్తున్నావు, అందుకే ఆ కష్టం నీకు భరించలేనంతగా కనిపిస్తోంది. ఎప్పుడైతే నువ్వు ఈ ఉప్పుని కలిపే కంటైనర్ ని పెద్దది చేసేవో, అంటే చిన్న గ్లాసుకు బదులుగా ఒక పెద్ద సరస్సులో కలిపితే ఆ ఉప్పు ఎక్కడ ఛాయలు కూడా లేకుండా నీకు ఆ నీరు తాగడానికి ఉపయోగకరంగా ఉన్నదో, నీకెలాంటి బాధ కలగలేదో, అదేవిధంగా నీ మనస్సు లేదా నీ హృదయము అనే ఆ కంటైనర్ ని కూడా విశాలపరుచుకో. అలా విశాలం చేసుకున్నప్పుడు ఎంత పెద్ద సమస్య వచ్చినా, ఎంత కష్టం వచ్చినా కూడా నువ్వు దాన్ని భరించగలిగే యోగ్యతను సంపాదించుకోగలుగుతావు, నిలదొక్కుకోగలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకోగలుగుతావు అని ఆ గురువు చెప్పాడు.
ఈ విశాల ప్రపంచమునందు మన ప్రేమ విశాలముగా ఉండాలి. ఈ విశాలమైన ప్రపంచమునందు మన దయ విశాలంగా ఉంటుండాలి. ఇంత విశాలమైన ప్రపంచమునందు నీవింత చిన్న సంకుచితమైనటువంటి ప్రేమను పెట్టుకుంటే ఇది సరైన మానవత్వం కాదు. అంతా విశాలమైపోవాలి, అప్పుడే నిజమైనటువంటి మానవత్వాన్ని మనం గుర్తించడానికి వీలవుతుంది. ఈ దేహానికి ఈ మనసుకు ఎన్నో కష్టములు నష్టములు దుఃఖములు సంభవిస్తుంటాయి. ఇవన్నీ కూడా కదిలిపోయే మేఘములే కానీ శాశ్వతమైనవి కాదు. కనుక వస్తుంటాయి పోతుంటాయి, కానీ మన యొక్క గుణములు చాలా ప్రధానమైనటువంటివి. ఆ వాల్యూస్ మనం పోషించుకోవాలి.
అయితే ఇక్కడ హృదయ వైశాల్యాన్ని పెంచుకోవడం, మనసుని పెద్దది చేసుకోవడం అంటే ఏమిటి అంటే, మన చుట్టూ ఉండే అంటే ఎప్పుడు సత్సాంగత్యంలో ఉండేలా చూసుకోవడం, మంచి వారితో స్నేహం చేయడం, ఇంకా నీ చుట్టుపక్కలున్న వాళ్లకి నీ ప్రేమని పంచడం, నీకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవాళ్లకి చేయూతనివ్వడం, వాళ్ల కష్టాలని నువ్వు వినడం, పంచుకోవడం చేసినట్లయితే తప్పకుండా ఈ కష్టాలు, నీకొస్తున్న కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి నీకేమాత్రం పెద్దగా అనిపించవు అని ఆ గురువుగారు బోధ చేశారు. నిజమే కదండి, స్వామి కూడా అదే చెప్తూ ఉంటారు. నీ కష్టాలన్నీ కూడా కేవలం నువ్వు నీ ఆలోచనల వల్ల కొని తెచ్చుకునేవి మాత్రమే,
దుఃఖములు కానీ మరొకరు అందించేటువంటివి కాదు. ప్రతి ఒక్కటి కూడా తమ తమ సంకల్పముల చేత, తమ ప్రవర్తన చేత తమ తమ సుఖ దుఃఖములను తామే కొని తెచ్చుకుంటున్నారు. దేవుడు అనగా వేరు దేశమందును లేడు, దేవుడు అనగా తన దేహమందే. పాపమనగ వేరు పరదేశమున్ లేదు, తాను చేయు పనులు తగిలియుండు. కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకుని లేక ఈ యొక్క సుఖ దుఃఖములు అన్ని కూడా పరులపై నెట్టి పరుల చేతనే నాకు ఈ పాపం ఇది ఇంత ప్రాప్తిస్తున్నాయని నిందిస్తుంటాడు మానవుడు. కానీ ఒక్కొక్క సమయం నందు మానవుని యొక్క దుష్కర్మల చేతనే దుర్బుద్ధులు అభివృద్ధి అయిపోయి తద్వారా అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు గురి అవుతుంటాడు. మహాభారత యుద్ధ సమయం అర్జునుడు అనేక విధములుగా కృష్ణుడు ఒత్తిడి చేశాడు. నీవు తిరిగి రాయబారం చేసి ఈ యుద్ధంలో వారు యుద్ధములకు సిద్ధమా లేక రాయబారంలో ఐక్యతకు సిద్ధమా అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకొని రండి అన్నాడు. ఈ పాండవులలో కడపటి వాడైనటువంటి యొక్క సహదేవుడు చాలా గొప్ప భక్తుడు కృష్ణునికి. ధర్మజుడు అర్జునుడు భీముడు కూడాను కృష్ణుణ్ణి రాయబారిగా పంపడానికి ఒప్పుకున్నారు, కాని సహదేవుడు దీనికి అంగీకరించలేదు. కృష్ణునిపై ఉన్నటువంటి ప్రేమ అభిమానము చేతనే కృష్ణునికి ఈ దుర్మార్గుల దగ్గరికి ఎట్లా పంపాలి అనేటువంటి యొక్క దుర్భావం అతనిలో వచ్చి అనేక విధములుగా కూడాను విచారిస్తూ వచ్చాడు. కృష్ణుడు హస్తినాపురం పోయి చేరి తిరిగి వచ్చేంత వరకు కూడాను ఈ సహదేవుడు నీరైనా త్రాగలేదు. నిరంతరము కృష్ణుని చింతన చేతనే కాలమును కాస్త గడుపుతూ వచ్చాడు. తిరిగి హస్తినాపురం పోయి వచ్చాడు. అర్జున, యుద్ధం సిద్ధమే, ఇంకా నీవు దీనికి వెనుకంజ వేయకొద్దు. వారందరూ కూడా యుద్ధమునికే అంగీకరించారన్నాడు. సహదేవుడు వెళ్లాడు, కృష్ణుడి చేతులు రెండు గట్టిగా పట్టుకున్నాడు. భావను హస్తినాపురము పంపెడిచో ఇదమిత్తమంచు, నా భావములోని భావములు స్పష్టము చేయతలంచి శుభం భావకు సంధియాత్రక శుభం అని మృంగితి మిన్నకుంటి మా భావ సుఖంబుగా వచ్చే ఇది ఏ 10,000 నేటికి మా భావ సుఖంబుగా వచ్చే 10,000 నేటికి మా భావను హస్తినాపురం పంపటము ఇది మంచిది కాదనుకున్నాను. వద్దు అని చెప్పడానికి నోరాడలేకపోయింది, కానీ నాలో నేను శుభం భావకు అన్ని మా బావకు శుభం కావాలి అని ప్రార్థించాను. కానీ కృష్ణుడు తిరిగి సుఖంగా ఇంటికి వచ్చి చేరాడు. ఇదే 10,000 నాకు అన్నాడు. అనగా పరమ భక్తుడి యొక్క ప్రవర్తన, పరమ భక్తుడి యొక్క భావము ఇంత పవిత్రమైనటువంటిదిగా ఉంటుంటుంది. ఇంకా అర్జునుడి యొక్క భావం ఏ రీతిగా ఉంటుండాలి? అర్జునుడు కూడాను కృష్ణుడిపైన ప్రేమనే అభిమానమే, కానీ యుద్ధాభిమాని అతను. తిరిగి ఇంకొక తూరి కూడాను హస్తినాపురం వెళ్లి వస్తానన్నాడు కృష్ణుడు. అర్జునుడు దీన్ని సహించలేదు. కృష్ణ, కురచబుద్ధులా కౌరవుల రమర తరిగి మన పొత్తు కొత్తురా, యుద్ధము సిద్ధమనక కాలహరణమిక ఏలా. ఇంకా ఎందుకు వ్యర్థం చేస్తున్నావు కాలం? కృష్ణ, యుద్ధము సిద్ధమని చెప్పు, ఈ అగ్నిలో మల్ల పూల వెజతలు లీల, నుష్కరుని బ్రోల, హితోక్తులు మేల, గుణజాల ఏల ఈ సంధి మాటలిక గోపాల, చాలిక ఉత్తర దక్షిణ ధ్రువములు కలియున యుద్ధము సిద్ధమనక కాలహరణమిక ఏల. కృష్ణ, ఉత్తర దక్షిణ ధ్రువములు కలుస్తాయా? ఈ రెండింటికి మధ్యలో ఈస్ట్ వెస్ట్ అనేటువంటి అడ్డం వచ్చేసేస్తుంది, కనుకనే ఈ రెండు కలవడానికి వీలు కాదన్నాడు. సిద్ధమే, ఇంకా రేపటి జన్మకు సిద్ధం కామని చెప్పని శంఖం ఊదాడు. కరి అర్జునుడికి సారథిగా నిలిచాడు కృష్ణుడు. ఇరువురి మధ్య పోయి రథమును నిలిపాడు. ఇంత శూరత్వము వీరత్వము గంభీరంతో పలికినటువంటి యొక్క ఈ కృష్ణుడు మనసు కరిగిపోయింది. ఈ బంధుమిత్రులను చూచేటప్పటికే మనసు మారిపోయింది. ఇందరి బంధుమిత్రు గురు పుత్రుల జంపి భరించుటెట్టులో కృష్ణ నా కన్నులు తిరుగుచున్నవిక కాలము గడుపక కడదు మింటికి, కాలము గడుపక కదలు మింటికి. ఇందరి బంధు మిత్రు గురుపుత్రుల జంపి భరించుటెట్టులో. పూర్వమంతా కూడా వీళ్ళు బంధుమిత్రులు కాదని తెలియదా అతనికి, బంధుమిత్రులని తెలియదా? కానీ ఆ సూరత్వం అనేటువంటిది ఆ యవ్వన వయసు లోపల ఆ విధంగా ఉట్టిపడుతుంటారు. యువకుల యొక్క హృదయం అనేటువంటిది ఈ విధంగా ఉంటుంటారు. ముడుకు రక్తం అనేటువంటిది ఈ విధంగా ప్రవహిస్తూ ఉంటుంటారు. ఈ యవ్వనం అనేటువంటిది మధ్యలో కదిలిపోయేటువంటి మేఘంలో వంటిది, బాల్యములో లేదు, వృద్ధాప్యములో లేదు, ఈ యవ్వనం అనేటువంటిది మధ్యలో వచ్చిపోయేటువంటిది. మధ్యలో కదిలిపోయేటువంటి ఈ యొక్క యవ్వనానికి ఉట్టిపడటం ఎందుకు, ఊడిపట్టం ఎందుకు? ఆనాటి కృష్ణుని యొక్క వయసు 76, అర్జునుడి యొక్క వయసు 74. అప్పుడు 74 76 మంచి యవ్వన వయసు అని వారు పలికించేటువంటి వారు. ఇప్పుడు 18 20 సంవత్సరాలకు మంచి యువకుడు అంటుంటాము, కానీ త్రేతాయుగములో ఇది కాదు, ఇది బాల్యమే. 50 సంవత్సరం వరకు బాల్యమే, 75 పైననే యవ్వనం ప్రారంభమని. దీనికి యుద్ధము లోపల కమాండర్ చీఫ్ గా నిలిచినటువంటి యొక్క భీష్మాచార్యకి ఎంత వయసు? 112 ఇయర్స్. అలాంటి 112 ఇయర్స్ ఏజ్ వాడు కమాండర్ చీఫ్ గా ఉంటున్నాడు, కారణమేమిటి? ఆనాటి ఆహార విహారములే దీనికి బలమునకు మూల కారణము. ఈనాటి ఆహార విహారములంతా కూడాను దినదినమునకుడును రుద్రి గావిస్తూ ఉంటుండాలి.
భగవంతుడేదో నీకు కష్టాలు ప్రసాదిస్తున్నాడు అనుకోకు. ఓ భగవంతుడా, నేను ఈ కష్టాలు భరించలేకపోతున్నాను, నాకెందుకు ఇన్ని కష్టాలు ఇచ్చేవని నువ్వు ప్రార్థిస్తావు. కాని భగవంతుడు కేవలం సాక్షిభూతుడు మాత్రమే, నీ కర్మని నువ్వు అనుభవించవలసిందే. భగవంతుడు కేవలం కర్మ ఫలప్రదాత మాత్రమే. అయితే నీ కర్మకి కారణం ఏమిటి అంటే బుద్ధి కర్మానుసారిణి, బుద్ధి కర్మని అనుసరిస్తుంది. కర్మ కూడా ఒక్కొక్కసారి మన బుద్ధి పక్కదోవ పడుతూ ఉంటే మనం కూడా దుష్కర్మలు చేస్తూ మనం కూడా పక్కదోవ పడుతూ ఉంటాం, ఆ ఫలితాలను అనుభవిస్తూ ఉంటాం. ఇది ఒక చక్రభ్రమణం. ఈ చక్రభ్రమణంలోంచి బయటికి రావాలి అంటే మన తలంపుల్ని ఎప్పుడూ జాగరూకతతో, ఒక వాచ్మెన్ ని ఎలా అయితే ఇంటికి కాపలా పెట్టి వచ్చే పోయేవారి మీద ఒక నిఘా వేసి ఉంచుతామో, అదేవిధంగా ఈ శ్వాస అనే వాచ్మెన్ సహాయంతో మన ఆలోచనల్ని కూడా, మన తలపుల మీద కూడా ఒక నిఘా వేసినట్లయితే, ఆ తలపులు మాటగా, ఆ మాట చేతగా వేరే రకంగా పరిణమించకుండా మనం కూడా కష్టాల పాలు అవ్వకుండా ఉంటాం. మనం కష్టాలు కష్టాలు అంటూ ఉంటాం. ఈ కష్టాలు మనకు సంభవించినప్పుడు భగవంతుడి పాత్ర ఏమిటి? సరే, స్వామి కర్మ ఫలప్రదాత, నేను సాక్షిభూతుణ్ణి మాత్రమే అని చెప్పారు, గాని అంత మాత్రం చేత చేతులు దులిపేసుకుని నాకు మీకు సంబంధం లేదు అనలేదు స్వామి. ఒక కుటుంబానికి ఇస్తున్న ఇంటర్వ్యూలో భక్తలోకానందరికీ కూడా వాళ్లను నిమిత్త మాత్రంగా చేసుకుని మనందరికీ ఒక భరోసా, ఒక ధైర్యం, ఒక స్థైర్యం, ఒక హామీని స్వామి అందించారు. ఆ సంఘటన విందాం. ఒకసారి ఒక కుటుంబాన్ని ఇంటర్వ్యూకి పిలిచి వాళ్లతో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, త్వరలోనే మీకు చాలా కష్టాలు రాబోతున్నాయి, మీరు ఎన్నో సమస్యల్ని ఎదుర్కోబోతున్నారు అని స్వామి వాళ్లకి చెప్పారు. అంతేకాకుండా మీ ఆస్తిపాస్తుల్ని పోగొట్టుకుంటారు, ఇళ్లల్లో కలహాలు ఏర్పడతాయి, భార్యాభర్తలు తగువులాడుకుంటారు, ఆరోగ్య సమస్యలు వస్తాయి, శ్రేయోభిలాషులు అనుకున్న వాళ్లే నిందలు నిష్ఠూరాలు మాట్లాడతారు, బంధువులు మిత్రులు అందరూ దూరమవుతారు, చెప్పరాని కష్టాలు, ఆఖరికి నన్ను కూడా నిందిస్తారు. ఈ సాయిబాబాను నమ్ముకుంటే మాకు ఈ సాయిబాబా ఏం చేశాడు అంటారు, నా పటాన్ని తీసి పక్కన పెట్టేస్తారు, ఇలాంటి కష్టాలు మీరు ఎదుర్కోబోతున్నారు, జాగ్రత్త అని వాళ్లని హెచ్చరించారు. వెంటనే ఆ కుటుంబ పెద్దలు బెంబేలెత్తిపోయి, స్వామి ఇన్ని కష్టాలు వస్తే మేమెలా భరించుకోవాలి, మరి అప్పుడు మీరు మమ్మల్ని కాపాడలేరా అంటే, స్వామి చెప్పారు, గాలిపటం తెలుసు కదా మీకు, గాలిపటం ఆకాశంలో ఎంత ఎత్తులో ప్రయాణిస్తున్నప్పటికీ దాని దారాన్ని ఎలా అయితే కింద నేల మీద నిల్చున్న వాళ్లు పట్టుకుని నియంత్రిస్తూ అది ఎక్కడా చిక్కుకోకుండా చిరిగిపోకుండా పాడవకుండా చూస్తూ ఉంటారో, అదేవిధంగా మీరు ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని సమస్యల్ని ఎదుర్కొన్నా, ఎంత బాధ అనుభవిస్తున్నా ఆ దారాన్ని నేను భద్రంగా జాగ్రత్తగా పట్టుకుని సమయం వచ్చినప్పుడు తిరిగి నా దగ్గరికి తీసుకుంటాను అని స్వామి ఒక గొప్ప హామీని ఇచ్చారు. అలా స్వామి చెప్పినట్టుగానే దాదాపు 7-8 సంవత్సరాల వరకు ఆ కుటుంబం చెప్పరాని కష్టాలు అనుభవించి చివరికి ఆ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్య సమస్య రావడం, ఆ సమస్యని స్వామి తమ చిత్రపటం ద్వారా పరిష్కరించడం, విభూతి ద్వారా పరిష్కరించడంతో తిరిగి 8 సంవత్సరాల తర్వాత ఈ 8 ఏళ్లు స్వామి మాటగాని, స్వామి భజనగాని, స్వామి మీద విశ్వాసంగాని ఏమాత్రం లేని ఆ కుటుంబం 8 ఏళ్ల తర్వాత స్వామి తాను అన్నట్టుగాని మళ్లీ వాళ్లని తన దగ్గరికి తీసుకుని వాళ్లకి ఎంతో ఊరట కలిగించారు. భగవంతుడు ఎప్పుడూ కూడా మనం భరించలేని కష్టాలని ప్రసాదిస్తాడు అనుకోవడం అవివేకం. అయితే ఈ కష్టాలకి కారణం ఏమిటి అంటే, భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంసాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అంటాడు. అంటే ధ్యాయతో విషయాన్ పుంసః, ఎప్పుడైతే విషయాల మీదకి ఈ ఇంద్రియాలు పరుగులు తీస్తూ ఉంటాయో, విషయాల మీద ఆసక్తిని కనబరుస్తూ ఉంటామో, అది నెమ్మదిగా కోరిక జనించడానికి దారితీస్తుంది. ఎప్పుడైతే కోరిక తీరలేదో క్రోధం బయలుదేరుతుంది. క్రోధం పెరిగే కొద్దీ, అంటే నాకు ఫలానా కోరిక తీరలేదు, ఫలానా వస్తువు చేజిక్కలేదు అనేది ఆ వస్తువు మీద వ్యామోహాన్ని మోహాన్ని మరింతగా పెంచేస్తుంది. అలా మోహం పెరిగినప్పుడు ఇక స్మృతి విభ్రమః, మన స్మృతిని కోల్పోతాం, జ్ఞాపక శక్తి సన్నగిల్లుతుంది, గుర్తు ఉండవలసిన విషయాలు గుర్తు ఉండవు, మంచి మాటలు అసలు జ్ఞాపకానికి రావు. అలాంటి సమయంలో స్మృతి భ్రంసాద్ బుద్ధినాశాద్, బుద్ధి పూర్తిగా నశిస్తుంది. అంటే విచక్షణ జ్ఞానం, అంతఃకరణ ఏదైతే ఉందో ఆ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాం, ఏది మంచి ఏది చెడు అనే వ్యత్యాసం తెలియకుండా పోతుంది. ఇవన్నీ జరిగినప్పుడు ఆ మనుజుడు నాశనమైపోతాడు. కాబట్టి మనిషి నాశనం అవడానికి, కష్టాలు కోరి కొని తెచ్చుకోవడానికి కారణం ఏమిటి అంటే, జాయతో విషయాన్ పుంసహ, విషయాల మీదకి ఇంద్రియాల్ని పరిగెత్తించడం. అయితే ఏం చెయ్యాలి మరి అంటే, ఇంద్రియాల్ని గుర్రాలతో పోల్చారు, ఆ గుర్రానికి కట్టిన తాళ్లని మనం ఆ సారథికి ఇచ్చినట్లయితే, ఈ బుద్ధికి ఇచ్చినట్లయితే, లేదా భగవంతుణ్ణే సారథిగా, ఆ సనాతన సారథినే సారథిగా చేసుకున్నట్లయితే, ఈ ఇంద్రియాలు అనే గుర్రాలు పెడత్రోవ పట్టకుండా, కూడని మార్గాల్లో ప్రయాణించకుండా, ఈ కళ్ళెం పట్టుకుని ఎప్పుడూ నియంత్రిస్తూ ఉండడం వల్ల ఈ కష్టాల మార్గాలు పట్టకుండా మన బుద్ధి సక్రమంగా పనిచేస్తుంది అంటాడు కృష్ణ భగవానుడు. అసలు కష్టం వచ్చినప్పుడు మనం ఎలా స్పందించాలి అంటే, ఈ మధ్యనే ఎక్కడో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూస్తున్నప్పుడు ఒక స్లైడ్ చాలా అమితంగా ఆకర్షించింది నన్ను. అందులో ఎంతో చాలా సరళంగా, ఎంతో సింపుల్ గా ఒక గొప్ప విషయాన్ని తెలియజేశారు వాళ్ళు. ఏంటంటే, ఒకటి, డూ యూ హ్యావ్ ఎ ప్రాబ్లం, నీకేదైనా సమస్య ఉన్నదా, మన సమాధానం లేదు అనుకోండి, దెన్ వై వరీ, దానివల్ల మనం బాధపడవలసిన అవసరమే ఉంది, ఏ బాధ లేదు, సమస్య లేదు, బాధ లేదు. లేదు, సమస్య ఉన్నది అని మన సమాధానం అనుకోండి, ఎస్ ఐ హ్యావ్ ఎ ప్రాబ్లం అనుకోండి, తర్వాత మరొక ప్రశ్న, ఆ సమస్యకి నీకు పరిష్కారం తెలుసా, అవును తెలుసు అంటే, దెన్ వై వర్రీ, అప్పుడు కూడా బాధపడనవసరం లేదు, పరిష్కారం తెలుసు, సమస్య ఉన్నది, పక్కనే పరిష్కారం ఉన్నది. ఒకవేళ జవాబు నాకు పరిష్కారం తెలియదు అనుకోండి, అప్పుడు కూడా వై వర్రీ? పరిష్కారం తెలియనప్పుడు మనం ఏం చేయగలం? మన చేతుల్లో లేని విషయాల మీద, మన నియంత్రణలో లేని విషయాల మీద మనం ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల మరింత న్యూనతకి, మరింత వ్యగ్రతకి లోను కావలసి వస్తుంది తప్ప మన బుద్ధి ప్రకాశమానం కాదు, ఆ ప్రచోదనం చెందదు. పరిష్కార మార్గంలో ఆలోచించే ఆ బుద్ధి నశించిపోతుంది. కాబట్టి అప్పుడు కూడా వై వర్రీ, ఏమాత్రం మనం బాధపడన అవసరం లేదు.
ఎప్పుడు చూచినా కూడా ఆనందంగా ఉంటుందండి. మాకెట్ట స్వామి, ఇంట్లో అనేక చిక్కులుంటాయి, మాకు అనేక బాధలు ఉంటున్నాయి, సంసారంలో చాలా వ్యతలు ఉంటున్నాయి, మేము ఎట్ట సుఖంగా ఉండడానికి వీలవుతుందంటారు. పోనీ వరి చేస్తే మన ప్రాబ్లమ్స్ పోతుందాయా? పోవటం లేదే. కనుక ఎందుకు వరి చేసి ప్రయోజనం? హ్యాపీగా ఉండు, ఈ హ్యాపీని వరిని దూరం చేస్తుంది. అంతేగాని వరి చేసుకుంటూ కూర్చుంటే వరి ఇంకా ప్లస్ 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 అవుతుంది. కనుక నీ వరి చేయకూడదు. ఏదొచ్చినా కానీ ఇది భగవత్ ప్రసాదం. ఈ కష్టములు కూడా నువ్వు భగవత్ ప్రసాదమే. ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. కనుక ఈ రెండు కష్టముల మధ్యలోనే ఒక సుఖం ఉంటుంది. కష్టమే లేకపోతే సుఖం యొక్క విలువనే మనకు తెలియదు. చీకటే లేకపోతే వెలుగు యొక్క ప్రకాశమే మనకు తెలియదు. కాబట్టి కష్టములు కూడా ఒక ప్రసాదమే. మలేరియా జ్వరం వచ్చినటువంటి వారికి బిటర్ స్పినెన్ మిక్చర్ ఇస్తారు, బిటర్ గా ఉంటుంది. కానీ ఆ బిటర్ నీవు కష్టపడి తాగినప్పుడే ఈ మలేరియా ఫీవర్ నివారణ అయిపోతుంది. మెడిసిన్ కూడా నువ్వు తీయగా ఉండాలని కోరితే నీ బాధ నీకు నివారణ కాదు. కనుక కష్టం కూడా మనకు సుఖాన్ని అందిస్తుంది. కనుక ఎప్పుడు నీవు జాయిగా ఉండాలి, అప్పుడే నీ యొక్క జీవితము మంచి ఆనందాన్ని, ఆదర్శాన్ని అందిస్తుంది.
చితి ఒక్కసారే దహించి వేస్తుంది, చింత మాత్రం నిత్యము దహించి వేస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ చింతని వదిలేసి చింతనని పట్టుకోవాలి, భగవత్ చింతనని పట్టుకోమని స్వామి చెప్పారు. సమస్యలు కష్టాలు వచ్చినప్పుడు ఒకటి, కర్మ మార్గంలో పరిష్కారాన్ని ఆలోచించాలి, లేదా సర్వస్వ శరణాగతి చేసి భగవంతుడా ఈ సమస్య నాది కాదు, నీదే, దీన్ని ఎలా పరిష్కరిస్తావో నీదే పూచి, నువ్వే దీనికి బాధ్యత వహించాలి అని పూర్తి సర్వస్వ శరణాగతి వహించాలి. లేదా జ్ఞాన మార్గం, ఆ కష్టం వచ్చింది, ఈ కష్టం దీనికి కర్మఫలప్రదాతైన భగవంతుడు ఒక్కొక్క కర్మని ఒక్కొక్క కర్మని తీసివేసే మార్గంగా నాకు ఈ కష్టాన్ని ప్రసాదించాడు, కాబట్టి దీన్ని నేను ఆనందంగా స్వీకరిస్తాను. మనం ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. పూర్వం కుక్క కరిచినప్పుడు నాభి చుట్టూరా 14 ఇంజక్షన్లు పొడిచేవారు. అలా ఇంజక్షన్ పొడుస్తున్నప్పుడు ఒకసారి ఒక పేషెంట్ మొదటి ఇంజక్షన్ అవగానే గట్టిగా ఏడవడం, ఆ వెంటనే నవ్వడం చేస్తున్నట్ట. ఆ డాక్టర్కి ఏం అర్థం కాలేదు. అదేమిటినైనా ఎందుకు నవ్వుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఏం లేదు డాక్టర్ గారు, ఒకటి ఇంజక్షన్ మీరు పొడిచినప్పుడు చాలా బాధ కలిగింది, అందుకు దుఃఖం వచ్చింది. రెండోది ఏంటంటే ఇక 14 ఇంజక్షన్లో ఒకటి అయిపోయింది కదా, ఇంకా 13 నేను తీసుకోవాలి కదా అని ఆనందం కలిగింది. అంచేత దుఃఖము ఆనందము ఒక ఏకకాలంలో ఒకేసారి కలిగేయి అన్నట్టు. అదేవిధంగా మనకి కష్టాలు రావడం అనేది ఒక్కొక్క ఇంజక్షన్ లాంటిది. ఒక్కొక్క ఇంజక్షన్ అయిపోతుంటే అమ్మయ్యా ఈ కర్మ ఇక్కడతో అయిపోయింది, ఈ కర్మ ఇక్కడతో, కర్మను నేను అనుభవించేశాను, నేను మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా విముక్తి దిశగా ప్రయాణిస్తున్నాను, ఆ దిశగా అడుగులు వేస్తున్నాను అని ఒక ఆనందం జనించాలి. ఆ ఆనందం జనించాలంటే ఆ జ్ఞానం ఉండాలి. కాబట్టి అలా జ్ఞాన మార్గంలోనైనా నువ్వు పరిష్కారాన్ని పొందు అన్నారు స్వామి, లేదా సర్వస్వ శరణాగతైనా పొందు నామస్మరణ ద్వారా.
కేవలం నీ స్వార్థమునే నీ కష్టములు యందు భగవంతుని నిందించటము, సుఖములు యందు భగవంతుని వర్ణించటము, ఇది కేవలము స్వార్థ స్వరూపమైనటువంటి సంకుచితమైన భావము. ఇది విశాలమైన భావం కాదు. ఏ సమయమునకు, ఏ కాలములో, ఎప్పుడు, ఏ రీతిగా ఏది జరుగునో అది జరగక తప్పదు. ఏది జరిగినా కూడాను ఇది భగవత్ ప్రసాదంగానే మనం భావించాలి. అట్టి ప్రేమను మనం పెంచుకున్నప్పుడే నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక భావం మనలో ఆవిర్భవిస్తుంది. కేవలము లోక సంబంధమైన బాంధవ్యత్వాన్ని మాత్రమే మనం పెంచుకోరాదు, అంతర్ సంబంధమైనటువంటి ఆత్మతత్వమే దీనికి నిజమైనటువంటి శాశ్వత సంబంధము. ఎక్కడికి వెళ్లినా, ఏది చూచినా భగవత్ యొక్క ఆనందమే నా ఆనందం.
కేవలం భగవన్ నామాన్ని పట్టుకోవడం ద్వారా కష్టాల నుండి కడతేరిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. త్యాగరాజు, రామదాసు, అన్నమయ్య, వీళ్ళందరూ కూడా ఆ నామాన్ని పట్టుకోవడం ద్వారానే కష్టాలన్నీ గట్టెక్కెరసలు కష్టాలు అనుభవిస్తున్నావన్న స్పృహ లేకుండా దాటేశారు.
అహంకారానికి అవకాశం ఇవ్వకూడదు.
నెవర్ గివ్ స్కోప్ టు ఫర్ ఈగో.
రామదాసు కూడా చెప్పాడు.
రామదాసు ఆల్సో సేడ్
చాలా కష్టాలు కలిగినాయి,
ఫేస్ డిఫికల్టీ.
త్యాగరాజు కూడా వచ్చిన కష్టాలు,
త్యాగరాజు ఫేస్
పరమ భక్తులకు అందరి కూడా నుంచి పరమ కష్టాలంతా వెంటాడుతూ వస్తాయి.
డిఫికల్టీస్ నెసెసర్లీ వర్ ఎక్స్పీరియన్స్ బై
డివోటీస్. ఎందుకోసం ఈ కష్టాలు వస్తాయి?
వై డు దే ఫేస్ డిఫికల్టీ?
హృదయాన్ని భద్రపరిచే కోసమని,
టు స్ట్రెంగ్థెన్ యువర్ ఫెయిత్,
నీ హృదయాన్ని పరిశుద్ధం చేసే కోసమని,
టు ప్యూరిఫై యువర్ హార్ట్,
నీ కష్టాలు దూరం గావించే నిమిత్తం కోసమని,
ఇన్ ఆర్డర్ టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్.
ఒక పాత్ర మనం తోమాలంటే చాలా కష్టపడాలి కదా.
ఇన్ ఆర్డర్ టు క్లీన్ ఎ వెజల్ యువర్
అదే రీతి హృదయం అనే పాత్రలో అనేక విధమైనటువంటి మాలిన్యం చేరుకుంది.
The human heart is full of
దాని పరిశుద్ధం చేసే నిమిత్తమై కష్టాలు వస్తుంటాయి.
The human heart, a vessel, must be cleansed well. Therefore, you face the difficulty.
ఈ రామదాసు కూడా చెప్పాడు.
రామదాసు ఆల్సో సేడ్.
ఇంకా కొంత తుకారాం కూడా చెప్పాడు.
తుకారాం ఆల్సో సేడ్.
ఇంతే కాదు,
త్యాగరాజు
కూడా చెప్పాడు.
త్యాగరాజు ఆల్సో సేడ్.
కష్టపడ్డాడు. రాముని పోయినాడే నేను ఎట్లా జీవించేవాడు.
హి ఫెల్ సో సాడ్ బికాజ్ హి వాస్ సెపరేటెడ్ ఫ్రమ్ రామా. హౌ కుడ్ హి లివ్?
రాముని పైన కూడా కోపం వచ్చింది.
హి వాస్ సో యాంగ్రీ విత్ రామా.
దైవం పైన కూడా కోపం వచ్చింది.
హి వాస్ యాంగ్రీ విత్ హిమ్.
ఏవి నీవు నిజంగా శక్తివంతుడా?
ఆర్ యూ రియల్లీ పవర్?
నీకు నిజంగా శక్తి ఉంటే నా కష్టాన్ని ఎందుకు పరిహారం చేయకూడదు?
ఓ రామా, ఇఫ్ యూ హావ్ పవర్, వై డోంట్ యూ సాల్వ్ మై ప్రాబ్లమ్స్?
నీకు శక్తి లేదు.
యు ఆర్ పవర్లెస్.
నాకు భక్తి ఉంది.
ఐ హావ్ డివోషన్.
ఈ విధంగా తనను తాను వర్ణించుకుని అహంకారం పెరిగిపోయింది.
హీ వెంట్ ఆన్ ప్రైజింగ్ హిస్ ఓన్ డివోషన్ అండ్ బికేమ్ ఈగోయిస్ట్.
నాకు భక్తి ఉన్నది కానీ నీకు శక్తి లేదన్నాడు.
ఐ హావ్ భక్తి ది డివోషన్, యూ హావ్ నో శక్తి ద పవర్.
కొంతసేపు మరి ధ్యానంలో కూర్చున్నాడు.
హీ సాట్ ఇన్ మెడిటేషన్.
నేనెంత దురదృష్టవంతుణ్ణి.
ఐఎమ్ వెరీ అన్లక్కీ.
నేను ఎంత దుర్మార్గుణ్ణి.
ఐఎమ్ వెరీ బ్యాడ్.
నాలో భక్తి ఉన్నది నాకు తెలిసిన.
Do I know that I have devotion?
Do I know that you
have no power? It's a mistake.
పొరపాటు. స్వామి క్షమించమని చెప్పాడు.
He sought pardon of God.
రామా,
రామా,
నీ శక్తిని గుర్తించని ఎవరి తరము?
Who can know your strength, the power?
కపివారధి దాటునా.
Will ever the monkey cross this ocean?
కలికి రోటగట్
Can it be possible to tie you to the mortar?
Lakshmanundu kolachuna.
Will Lakshmana worship?
Lakshmi Devi valachuna.
Will Lakshmi be asking you?
Sukhabuddhi gala bharatudu chuchi chuchi rukkuna. Aparama shakti yanto gopala.
Do you think that of all the people that Bharata, so intelligent people, will he serve you? Rama's power is so mighty.
నీ శక్తి చాలా గొప్ప స్వామి.
యువర్ పవర్
చిన్నదైపోయి అల్పులైపోయి నేను నీ శక్తిని అల్పంగా భావించాను.
బికాజ్ ఐఎమ్ సో లో అండ్ మీన్ ఐ హావ్ టేకెన్ ఇట్ లైక్ దాట్.
నన్ను క్షమించు అన్నాడు.
పార్డన్ మీ.
క్షమించు అని ఎప్పుడు ప్రార్థన అయిపోయాడో, భగవంతునికి అర్పితం అయిపోయాడో తక్షణమే ఇద్దరు వచ్చారు.
When once he sought his pardon and surrendered, both of them
manifested. Light ఎట్లా వస్తుందో అట్లనే నీ హృదయాన్ని పవిత్రం గావించుకొని ఎప్పుడు భగవంతునికి అర్పితం గావించుకుంటా అప్పుడు తక్షణమే వస్తాడు భగవంతుడు.
ద మూమెంట్ యూ పుట్ ఆన్ ద స్విచ్ దేర్ యూ గెట్ ద లైట్.
కూడా నేను ఆలస్యం చేయడు.
దేర్ నాట్ బి డిలే ఫర్ ఎ మూమెంట్.
ఒక సెకండ్ కూడా ఆలస్యం చేయడు.
నాట్ ఈవెన్ ఎ సెకండ్.
వచ్చేసాడు ఇద్దరుగా.
బోత్ ఆఫ్ ద మానిఫెస్టెడ్.
తీసుకుని వచ్చారు.
బోత్ ఆఫ్ ద మానిఫెస్టెడ్ దేర్.
తిరిగి ఆ మజాత్తు దగ్గర పోయాడు మహబూబ్ దగ్గరికి.
అండ్ దెన్ దే వెంట్ తానీష.
తానీష దగ్గరికి పోయాడు.
తానీష,
అయ్యా ఇదిగో నీ డబ్బు నీకు ఇచ్చేస్తున్నాను.
హియర్ వి పే బ్యాక్ యువర్ మనీ.
ఎవరు పంపించారు?
హూ సెంట్ యూ?
రామదాస్ పంపించారు.
రామదాస్ సెంటర్స్?
రామదాస్ ఇంత డబ్బు ఎక్కడ వచ్చింది?
హౌ కుడ్ గెట్ సో మచ్ మనీ?
మీరెవరు?
హూ ఆర్ యూ
అని చెప్పేటప్పుడు వాళ్ళిద్దరు చెప్తున్నారు జవాబు. రామన్న లక్ష్మయ్య, మేము రాముదాసు బంపగా వచ్చినాము.
దే సెడ్ వీఆర్ రామన్న లక్ష్మణ, వీఆర్ సెంట్ బై రామదాస్.
రామదాస్ పంపించింది మేము వచ్చాము.
వీఆర్ సెంట్ బై రామదాస్.
రాములు లక్ష్మణుడు రామదాస్ బంటులు అయిపోయినారు.
రామ లక్ష్మణ బికమ్ సర్వెంట్స్ ఆఫ్ రామదాస్.
సర్వెంట్స్, సర్వెంట్స్, సర్వెంట్స్.
భక్తులకు
సర్వెంట్ అయిపోతా భగవంతుడు.
గాడ్ బికమ్ సర్వెంట్ టు హిస్ డివోటీ.
కానీ అలాంటి దివ్యత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నారు భక్తులు.
డివోటీ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది డివోషన్.
కనుక అదే విధంగానే ప్రతి దాని ఎందుకు కూడా భగవత్ స్వరూపులు అంశాల స్వరూపులు వీరందరూ కూడాను ఇలాంటి పవిత్రమైన మార్గం లోపల జీవితాన్ని గడిపి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
ఆల్ ది డివోటీస్ స్పెండ్ ద లైఫ్ ఇన్ ద సేమ్ వే అండ్ దే కుడ్ ప్రాపగేట్ దీస్ ఐడియల్స్ ఇన్ ది ఎంటైర్ సొసైటీ.
ఇలాంటి దివ్యత్వానికి అన్ని అడ్డులు కలుగుతుంటాయి.
దేర్ విల్ బి సో మెనీ ఆబ్స్టకల్స్ ఇన్ ద పాత్.
అనేక విధములుగా కూడా దీన్ని వాదిస్తూ వస్తుంటారు.
దేర్ విల్ బి మెనీ ఆర్గ్యుమెంట్స్.
దూషిస్తూ వస్తుంటారు. పరిహసిస్తూ వస్తుంటారు. పరాభవం కల్పుతుంటారు. దీనికి ఏ మాత్రము నష్టం ఉండదు.
బట్ యు నెవర్ బి లాస్ట్.
ఎవరేం చేసినా వారికే దాని యొక్క ఫలితం పొందుతుంది.
ఇఫ్ ఎనీ హార్మ్స్ యూ, వెల్ దే విల్ ఫేస్ ద రియాక్షన్.
దైవత్వానికి ఏ మాత్రము అంటదు.
నథింగ్ గోస్ టు గాడ్.
ఎప్పుడు కూడా నువ్వు పవిత్రంగానే ఉంటుంటాది.
గాడ్ ఈజ్ ఆల్వేస్ సీక్రెట్.
ఇవేవి కాదు అంటే ధ్యానం చేయడం కష్ట నష్టాలు సుఖదుఖాలున్న ద్వంద్వాలకి అతీతంగా తీసుకెళ్తుంది కాబట్టి ఆ ధ్యానాన్ని చేయడం అనేది మరొక మార్గం అన్నారు స్వామి. అందుకని ఏది ఏమైనా కష్టం వచ్చినప్పుడు డోంట్ వర్రీ, కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఇదే చెప్పాడు. మొట్టమొదట అర్జున విషాద యోగంలో ఆ అర్జునుణ్ణి పూర్తిగా తన బాధనంతా వెళ్లగక్కనిచ్చి 2వ అధ్యాయంలో 11వ శ్లోకం నుండి భగవంతుడు తన ఉపదేశాన్ని ఆరంభించాడు. అసోచ్యానన్వ శోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూ నగతాంశూంశ్చ నాను శోచంతి పండితాహ అన్నాడు. అంటే ఎందుకు బాధపడుతున్నావు, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, పైగా పెద్ద పండితుల్లా మాట్లాడుతున్నావు. పండితుడైన వాడు గతించిన వాటి గురించి గతించబోయే వాటి గురించి ఎప్పుడూ శోకించడు అని చెప్పి అలా ఆరంభించి డోంట్ వర్రీ అని ఆరంభించి మధ్యలో ఎన్నో టెక్నిక్స్ ఎన్నో వెసులుబాట్లు యోగాలు అధ్యాయాలు ఇవన్నీ ముగించుకుంటూ వచ్చి 18వ అధ్యాయంలో మళ్లీ 66వ శ్లోకంతో తన ఉపదేశ భాగాన్ని సమాప్తం చేస్తాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసుచః అంటాడు. అంటే నీ కర్మలు నీ స్వధర్మాన్ని అన్నిటినీ కూడా పరిత్యజించి నాకు సమర్పించి నువ్వు నన్ను శరణువేడు. అలా శరణువేడినప్పుడు నీకు ఎలాంటి చింత లేకుండా నేను చేస్తాను, అప్పుడు కూడా నువ్వు చింతించవలసిన అవసరం లేదు. మాసుచః డోంట్ వర్రీ అని ఆరంభించి మళ్ళీ డోంట్ వర్రీ నువ్వేమి చింతించిన అవసరం లేదు అని ముగిస్తాడు. భగవద్గీత ఆ వాంగ్మయాన్ని తీసుకున్నా, ఉపనిషత్ సారాంశాన్ని తీసుకున్నా, వేద విజ్ఞానాన్ని తీసుకున్నా కూడా చింతించవలసిన అవసరం లేని వాటి కోసం చింతించిన అవసరం లేదు. కష్టాలు బాధలు దుఃఖాలు వస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. వాటిని మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అన్నది మనిషిగా మన ఔన్నత్యాన్ని మన ప్రావీణ్యతని మన సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. కాబట్టి అక్కడ మనుషులకి పశుపక్షాదులకి ఉన్న వ్యత్యాసం ఆ కష్టాన్ని స్వీకరించే పద్ధతిలోనే తెలుస్తుంది. కాబట్టి మనిషి హుందాగా వ్యవహరించాలి. ఒక కష్టం ఒక అవమానం రూపంలో రావచ్చు, దైహికంగా రావచ్చు, మానసికంగా రావచ్చు, ఏదో ఒక రకంగా కష్టం అనేది రావచ్చు. కానీ దాన్ని నిలదొక్కుకోవాలి, ఊంచుకోవాలి. ఆ కష్టం వచ్చినప్పుడు ఊంచుకుని నిలబడితేనే అది మనిషి తాలూకా లక్షణం. ఒకసారి అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడయ్యాక ఏదో ఒక తీర్మానం చేద్దామని ఆ దేశంలో ఉన్న ధనికులందరికీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. అయితే అబ్రహం లింకన్ అందరికీ తెలిసిన విషయమే, ఎంతో బీద కుటుంబం నుండి, చాలా బీద కుటుంబ నేపథ్యం నుండి వచ్చినవాడు. అతడు అలా అమెరికా అధ్యక్షుడవడం చాలా మందికి అసూయని రగిల్చేదిగా ఉన్నది. అందులో ఒక ధనికుడు వెంటనే లేచి తన కాలినున్న బూటు చేత్తో పట్టుకుని ఇలా అన్నాడు, లింకన్ ఈనాడు నువ్వేదో చాలా గొప్పవాణ్ణి అనుకుంటున్నావు, మమ్మల్ని అందరినీ ఉద్దేశించి ప్రసంగించాలనుకుంటున్నావు, కానీ నా చేతిలో ఉన్న ఈ చెప్పు చూసేవా, ఈ బూటు చూసేవా, ఇది నీ తండ్రి తయారు చేసిచ్చాడు. నీ తండ్రి ఒక చెప్పులు కుట్టేవాడు, ఒక బూట్లు తయారు చేసేవాడు, అతడు నాకిది తయారు చేసిచ్చాడు. అంతేకాదు నాకే కాదు, ఇక్కడున్న అనేక మంది ధనికులకి నీ తండ్రి కుట్టిన చెప్పులే ఉన్నాయి అని అవమానించాడు. ఇలా అనుకోని ఈ అవమానానికి అబ్రహం లింకన్ ఒక్కసారిగా నిరుత్తరుడైపోయాడు. ఏం చెయ్యాలో తోచలేదు. కాని ఎంతో సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి, ఎంతో సభ్యత ఉన్న వ్యక్తి కాబట్టి వెంటనే తేరుకుని ఆ ధనికుణ్ణి ఉద్దేశించి, అయ్యా ఇంత పవిత్రమైన ఈ సమావేశంలో మీరు నాకొక గొప్ప మహోపకారాన్ని చేశారు. అదేమిటంటే పూజ్యుడు ఎంతో గొప్పవాడు ఆరాధనీయుడు అయిన నా తండ్రి గారిని మీరు జ్ఞాపకం చేశారు, నాకెంతో ఆనందంగా ఉంది. నా తండ్రి నిజమే చెప్పులు కుట్టేవాడే, మీలాంటి ఎంతో మందికి చెప్పులు కుట్టి ఇచ్చాడు. నా తండ్రికి తన వృత్తి పట్ల తాను చేస్తున్న పని పట్ల ఎంతో నిబద్ధత భక్తి శ్రద్ధ విశ్వాసము ఉన్నాయి. ఆ పని నేను కూడా నేర్చుకున్నాను. ఒకవేళ నా తండ్రి కుట్టి ఇచ్చిన ఈ బూట్లలో ఏ మాత్రం చిన్న తేడా అని మీకు అనిపించినా వెంటనే నాకు కబురు పెట్టండి, నేను వచ్చి సరిచేస్తాను, తద్వారా నా తండ్రి ఆత్మశాంతిస్తుంది అని ఒక గొప్ప ప్రకటన ఎంతో వినయపూర్వకంగా చేసేసరికి అక్కడ ఆ సమావేశంలో ఉన్న ధనికులందరూ కూడా తమ సాటివాడి ప్రవర్తన పట్ల తలలు దించుకున్నారు. ఇలాంటి అవమానాలు ఎదురైనప్పుడు, ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు వాటికి మనం రియాక్ట్ అవుతున్నావా, రెస్పాండ్ అవుతున్నావా అనేది ఆ సన్నటి గీత ఏదైతే ఉందో ఆ వ్యత్యాసాన్ని తెలుసుకుని మనిషి మనిషిలా ప్రవర్తించాలి. మానవుడన్నాక కష్టం రావడం చాలా సహజమే. త్రివిధ దుఃఖం అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ అంటోంది సాంఖ్యదర్శనం. అంటే మూడు రకాలైన దుఃఖాలు మానవులు అనుభవించాల్సి వస్తుందట. మానవుడు ఈ మూడు రకాల దుఃఖాల నుండి తప్పుకోవడమే అత్యంత పురుషార్థం, అంటే అదే మోక్షం అంటున్నది సాంఖ్యదర్శనం. అంటే ఒకటి ఆధ్యాత్మిక దుఃఖం, అంటే శరీరానికి మనస్సుకి ఆత్మకి సంబంధించిన వ్యాధులు బాధలు, అంటే అరిషడ్ వర్గాల వల్ల అసూయ రాగద్వేషాలు ఇలాంటివన్నమాట. శారీరకంగానూ మానసికంగానూ కూడా బాధిస్తాయి, కీర్తిని పతనం చేసేస్తాయి, ఇంద్రియాలన్నిటినీ బలహీనం చేస్తాయి, వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాయి, మనకున్న తేజస్సుని, అంటే మన చుట్టూ ఉండే ఆరా ఉంటుంది కదా, ఆ ఆరా బ్యాండ్ తగ్గిపోతుంది, ఆ తేజస్సు క్షీణించేస్తుంది. తర్వాత అప్రతిష్టను కలిగిస్తుంది. వీటి నుండి తప్పించుకోవడమే మనిషికి ముఖ్య కర్తవ్యం. ఇవి మానవుడికి సన్నిహితంగా ఉంటూనే వాళ్ల అస్తిత్వాన్ని గౌరవాన్ని నాశనం చేసేవిగా ఉంటాయి. ఒక వ్యక్తికి ఇవి స్నేహితుడిగా చేరి శత్రువుగా మారిపోతాయి. ఈ దుఃఖాల నుండి బయటపడడం కష్టమే గాని అసాధ్యం మాత్రం కాదు. వీటి నుండి మనిషి తనను తాను రక్షించుకోవాలి. అలా రక్షించుకోవాలి అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ధ్యాయతో విషయాన్ పుంసహ అన్న శ్లోకంలో చెప్పుకున్నట్టు అరిషడ్ వర్గాలకి దూరంగా ఉండే ప్రయత్నం చెయ్యాలి. ఇక రెండవది ఆదిభౌతిక దుఃఖం. అంటే భౌతిక అంటున్నప్పుడు భూతాలు అనే వస్తున్నాయి కదా, అంటే ఇతర ప్రాణులు, మనతో జీవించే సహజీవనం చేసే ఇతర ప్రాణులు. వీటి వల్ల కూడా మానవులకి దుఃఖాలు కలుగుతూనే ఉంటాయి కదా, క్రూర మృగాల వల్ల, విష సర్పాల వల్ల. ఇవన్నీ కూడా మనకి హాని కలిగించే పశువులు, జంతువులు, క్రిమి కీటకాదులు అన్నమాట. ఇవి కాక దొంగలు, హంతకులు, అత్యాచారులు, దుర్మార్గులు, వీరందరి వల్ల కూడా మనకి ఎన్నో కష్టాలు కలుగుతాయి. ఇది ఆదిభౌతిక దుఃఖం. ఇక మూడవది ఆదిదైవిక దుఃఖం. అంటే దేవతల వల్ల కలిగే దుఃఖాలట. అంటే పృథ్వీ, జలం, అగ్ని, పంచభూతాలు ఉంటాయి కదా, వీళ్ళని జడదేవతలు అంటారు. వీళ్ల ద్వారా భూకంపాలు, జల ప్రళయాలు, అగ్ని ప్రమాదాలు, ఇవన్నీ కూడా వరదలు, అనావృష్టి, అతివృష్టి, పిడుగుపాటు, ఇవన్నీ ఈ నేచురల్ కెలామిటీస్ అన్ని కలుగుతూ ఉంటాయి. ఇవి ఆదిదైవిక దుఃఖం. అంటే దేవతలంటే దివ్యమైన శుభగుణాలు కలిగిన వాళ్లని మహర్షి చెప్తున్నారు, యాస్కుడు అనే మహర్షి. వాళ్లు కూడా దుఃఖాలు కలిగిస్తూ ఉంటారట. అందుకే వాళ్లని ప్రసన్నం చేసుకోవడానికి వాళ్లకి హవిర్భాగం అందించి తద్వారా వాళ్లని ప్రసన్నుల్ని చేసుకుని వాళ్లు మనకి అనుకూలంగా స్పందించడానికి, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలకి దారి తీసే విధంగా పరిస్థితులు కల్పించకుండా ఉండడానికే ఈ యజ్ఞ యాగాది క్రతువులు అనేది మనకి అనూచానంగా వస్తున్న ఒక సత్సాంప్రదాయం. అయితే ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆదిభౌతిక దుఃఖాలు అంటే ఇతర ప్రాణుల వల్ల కలిగేవి, ఆదిదైవిక దుఃఖాలంటే ఈ దేవతల కారణంగా కలిగే దుఃఖాలు. ఇవి అనివార్యం, ఇవి మన చేతుల్లో లేవు. వీటిని ప్రయత్నపూర్వకంగా మనం నియంత్రిస్తాము అంటే కూడా కష్టసాధ్యమే. మన చేతుల్లో ఉన్నది ఆధ్యాత్మిక దుఃఖం. అంటే ఈ కామ, క్రోధ, లోభ, మోహం, మద మాత్సర్యాలనే ఈ అరిషడ్ వర్గాలకి దూరంగా ఉండడం వల్ల వీటి నుండి మనం ఈ ఆధ్యాత్మిక దుఃఖాల నుండి తప్పించుకోగలుగుతాము. దుఃఖజన్మ ప్రవృత్తి దోష మిథ్యా జ్ఞానానాం ఉత్తరోత్తరోపాని తదనంతరాపాయాత్ అపవర్గ అని న్యాయదర్శనం అంటోంది. అంటే గౌతమ ఋషి ఈ శాస్త్రంలో ఏం బోధించాడంటే మిథ్యాజ్ఞానం దుఃఖాలకి పరంపరగా కారణమవుతోంది అన్నాడు. ఈ మిథ్యాజ్ఞానాన్ని భ్రాంతి, అవిద్య, అవివేకం అని కూడా అన్నాడు ఆయన. అంటే ఒక విషయాన్ని గురించి సరైన జ్ఞానం, యథార్థ జ్ఞానం లేకపోవడమే మిథ్యాజ్ఞానం. అంటే ఉదాహరణకి మన పెద్దలు వేదాంతులు చెప్తూ ఉంటారు రజ్జు సర్ప భ్రాంతి అంటారు. అక్కడ చీకటిలో, మసక చీకట్లో, అంటే వెలుతురు పడి పడని చోట, పూర్తిగా చీకటి వెలుగు కాని ఒక ప్రదేశంలో తాడు పడి ఉంటే దాన్ని మనం సర్పంగా భావించి భయభ్రాంతులకి గురవుతాం, దుఃఖానికి లోనవుతాం. కష్టం వచ్చిందే అని భయపడతాం. ఎంచేత అక్కడ యథార్థ జ్ఞానం మనకి లోపించింది. అది పాము కాదు, కేవలం వెలుగు సరిగ్గా లేకపోవడం వల్ల దాన్ని ఆ తాడును చూసి పాము అనుకుంటున్నాము అనే యథార్థ జ్ఞానం లోపించడం వల్ల భ్రాంతి మూలకమై మనం ఆ మిథ్యాజ్ఞానం వల్ల దుఃఖానికి లోనవుతున్నాం. అలాంటి దుఃఖాల నుండి ఉపశమనం పొందాలి అంటే జ్ఞానం ఒక్కటే సరైన మార్గం అంటున్నది ఉపనిషత్తు. అయితే స్వామి ఒకనొక సంఘటనలో చెప్పారు, నేను నిజమైన భక్తుల కోసం వెతుకుతూనే ఉన్నాను వెతుకుతూనే ఉన్నాను, నాకింతవరకు కనిపించలేదు. ఎందుకంటే భక్తులన్నవాళ్లు కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి, ఆ లక్షణాలు ఎవ్వరిలోనూ కనిపించడం లేదు. అందుకే నేను మిమ్మల్ని భక్తులారా అని ఏనాడు సంబోధించను, దివ్యాత్మస్వరూపులారా ప్రేమస్వరూపులారా అని మాత్రమే అంటాను అని చెప్పారు. నిజమైన భక్తులంటే కష్టం కలిగినా కూడా అది కూడా భగవత్ ప్రసాదంగా భావించి తన కర్మ పరిపాకమయ్యి కర్మని అనుభవించేస్తున్నాము అనే దిశగా ఎవరైతే స్వీకరిస్తారో వాళ్లు నా నిజమైన భక్తులు అని స్వామి చెప్పారు. మనకి ఇందుకు చక్కటి ఉదాహరణ కుంతీదేవి. కుంతీ స్తుతిలో ఆవిడ శ్రీకృష్ణుని ప్రార్థిస్తూ, విపదః సంతున శశ్వత్ తత్ర తత్ర జగద్గురు భవతః దర్శనం యత్యస్యాత్ అపునర్భవ దర్శనం అంటుంది. అంటే మాకెప్పుడూ కష్టాలు ఉండుగాక అని భగవంతుని ప్రార్థిస్తోంది భక్తురాలు. ఎందుకు అంటే అడుగడుగునా నన్ను నా బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చావు కదా నందనందన, నీ రుణం ఎలా తీర్చుకోను, నీ కన్నతల్లి దేవకీదేవిని ఎలా అయితే కష్టాల నుండి కంసుడి చెర నుండి విడిపించావో నన్ను అలాగే రక్షిస్తూ వచ్చావు కదటయ్యా. నిజానికి ఆమెను కొన్నాళ్లు కష్టపడ్డ తర్వాత రక్షించావు, నన్ను మాత్రం ఎప్పుడు పిలిస్తే అప్పుడే పలికేవు కాపాడేవు కదా అంటూ కుంతీదేవి ఈ శ్లోకం చెప్పింది. కేవలం సుఖాలే కలిగితే వాటి ధ్యాసలో నిన్ను మర్చిపోతాను, కాబట్టి నాకు ఎప్పుడూ కష్టాలు కలిగేటట్టు చెయ్యి స్వామి, అప్పుడే నిన్ను నిరంతరం స్మరిస్తాను భజిస్తాను, నీ దర్శన భాగ్యాన్ని పదే పదే పొందుతూ ఉంటాను అని ఆ నిజ భక్తురాలు కృష్ణుణ్ణి ప్రార్థించిందట. అంచేత ఎప్పుడూ కష్టాలే ప్రసాదించు భగవంతుడా అని ప్రార్థించేటంత మానసిక పరిణితి, అంత భక్తి ప్రపత్తులు మనకి ఉన్నా లేకపోయినా కష్టం కలిగినప్పుడు భగవన్ నామస్మరణ చేయడం ద్వారా, సర్వస్య శరణాగతి పొందడం ద్వారా, లేదా కష్టాలన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్, అటు కష్టమూ నిలబడి ఉండదు ఇటు సుఖమూ నిలబడి ఉండదు, దిస్ టూ షల్ పాస్, ఇది కూడా గడిచిపోయేదే అనే ఒక జ్ఞాన చక్షువుని తెరుచుకున్నట్లయితే, అంటే కష్టమొచ్చినా అది శాశ్వతంగా ఉండదు, సుఖమొచ్చినా అది శాశ్వతంగా ఉండదు, కాబట్టి దేనికి దుఃఖించడం, దేనికి ఆనందపడడం, అలా ఒక సంయమనంతో స్థితప్రజ్ఞతతో ఉండగలిగితే చాలా ఈ కష్టాల్ని దాటడం అనేది ఎంతో సులువైన ఒక మార్గంగా అనిపిస్తుంది. అందుకే స్వామి చెప్తారు, జీవితంతో పోరాడాలి అంటే ఈ 4 F's ని మీరు పట్టుకోవాలి అంటారు. ఫాలో ద మాస్టర్, ఫేస్ ద డెవిల్, ఫైట్ టు ద ఎండ్ అండ్ ఫినిష్ ద గేమ్ అంటారు. ఫాలో ద మాస్టర్ అంటే అక్కడ గురువుని అనుసరించాలి, లేదా లోపల ఉన్న ప్రేరణ, లోపల ఉండి ప్రేరణ కలిగిస్తున్న బుద్ధి అనే మాస్టర్ ని అనుసరించాలి, అనుసరించి ఫేస్ ద డెవిల్, ఆ కష్టాన్నో లేదా ఆ బాధనో లేదా ఆ సమస్యనో మనం ఫేస్ చెయ్యాలి, దాని నుండి తప్పించుకుని పారిపోకూడదు, దాన్ని ఫేస్ చెయ్యాలి. ఎంతవరకు ఫేస్ చెయ్యాలి, ఫైట్ టు ద ఎండ్, అది పూర్తిగా అంతమైపోయే వరకు కూడా దానితో పోరాడాలి, పోరాడాక అండ్ ఫినిష్ ద గేమ్, దాంతో దాని ఆట కట్టించేయాలి. కాబట్టి సమస్య ఎదురైనప్పుడు స్వామి చెప్తూ ఉంటారు, స్వామి నాకింత పెద్ద సమస్య వచ్చింది అని నాకు చెప్పడం కాదు, ఆ వచ్చిన సమస్యకు మీరు చెప్పండి, ఓ కష్టమా నాకు పెద్ద స్వామి ఉన్నారు అని చెప్పండి అంటారు. కాబట్టి అటించిటు స్వామి నాకు కష్టం వచ్చింది అని చెప్పకుండా ఆ కష్టానికే నాకు పెద్ద స్వామి ఉన్నారు అని మనం ఒక ధైర్యాన్ని తెచ్చుకుని నిలదొక్కుంటే ఎంత పెద్ద కష్టమైనా కూడా దూది పిందెలా ఎగరగొట్టేస్తారు స్వామి. భక్తితోనూ, జ్ఞానంతోనూ, ధ్యానంతోనూ లేదా కర్మ ద్వారానూ కష్టాన్ని దాటడానికి అనేకమైన మార్గాలున్నాయి. ఏ మార్గాన్ని ఎంచుకున్నా ఆ సాయి నావ ఏదైతే ఉందో ఆ నామమనే చుక్కానితో సత్యసాయి భగవానుడు స్వయంగా నడిపే ఆ సాయి నావలో మనం ఎక్కినట్లయితే ఎలాంటి కష్టాల కడలినైనా కూడా చాలా సునాయాసంగా, అనాయాసంగా, ఎటువంటి ఆర్భాటం లేకుండా, ఎటువంటి వ్యయ ప్రయాసలు లేకుండా హాయిగా ఆ కడలి దాటేస్తాం. మనందరం కూడా సాయి భగవానుడితో ఆ నావలో ప్రయాణిస్తూ కష్టాల కడలిని దాటేయాలని కోరుకుంటూ జై సాయిరాం.
ప్రేమ స్వరూపులారా, ఈనాడు ఈ దేహమునికేమో 75 అంటున్నారు. నాకు ఈ ఏజ్ తో నాకు అక్కర్లేదు. జగత్తు యొక్క క్షేమమే నాకు ప్రధానమైనటువంటిది. కష్టజీవులైనటువంటి వారిని ఆదరించడమే నా యొక్క ప్రధాన లక్ష్యము. కొన్ని దీనిని కష్టపడుతున్నట్టు వారి కష్టాలు తీర్చడమే నా యొక్క ప్రధాన కర్తవ్యము. నేను ఎవరేమైనటువంటి రీతిగా నేను చాటినప్పటికీ నా యొక్క దీక్ష ఒక్కటే. కనుకనే పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి, పట్టు చెల్లెడుదాకా తీరకుండు, అడిగినదేదియో అడగనే అడిగితివి, అడిగిన దిడుదాకా విడవకుండు, కోరినదేదియో కోరనే కోరితిరి, కోరిక చెల్లెడుదాకా పోవకుండు, పోరు పడలేక నేనైనా ప్రభు వలయు, గొడవ తెలియక మీరైనా అడుగవలయు. అంతే కాని ఇంకా మీ అంత మీరు తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు. నీవు కోరినటువంటి జల్లేంతవరకు గట్టి పట్టులో ఉంటుంది. ఇదియే మనకు దీక్ష, ఇదియే మానవుని యొక్క తపస్సు. తపస్సు అనగా అడవులకు పోయి తల కింద పెట్టుకుని కాళ్ళు పైన పెట్టుకుని తపస్సు చేయడం కాదు. మాటను మనం రక్షించుకోవాలి, సత్యాన్ని కాపాడుకోవాలి, మనం కృతజ్ఞతను పెట్టుకోవాలి, ఆత్మవిశ్వాసం నిలుపుకోవాలి. ఇదియే భక్తుల యొక్క ప్రధానమైనటువంటి జీవితము. ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ దీన్ని లెక్క చేయకుండా మన యొక్క జీవితమే మనం ఆధారంగా తీసుకోవాలి. నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు పెంచుకో, నీ ఆత్మగౌరవాన్ని నీవు పెంచుకో, నీ ఆత్మత్యాగాన్ని నువ్వు చూసుకో. అందరూ ఈనాడు శాశ్వతమైనటువంటి యొక్క భక్తిని, పవిత్రమైన జీవితాన్ని, దీర్ఘమైనటువంటి జీవితాన్ని, సుఖమైన జీవితాన్ని పొందుతుగాక. మీ కష్టములు అన్ని కూడా నువ్వు పరిహారం అవుగాక. కనుక మీ కష్టములకు యోచించకుండా లభించినటువంటి సుఖాన్ని మీరు అనుభవిస్తూ పోండి.